లూకా 23వ అధ్యాయము. మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకువచ్చి,
ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించడం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు
అని ఫిర్యాదు చేశారు. ఇది విని పిలాతు యేసుతో,
నీవు యూదుల రాజువా
అని అడిగాడు.
అవును, మీరన్నది నిజం
అని యేసు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో,
ఇతనికి శిక్ష విధించడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు
అని అన్నాడు. కాని వాళ్ళు,
ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరినీ పురుకొల్పుచున్నాడు. ఇది ఇతడు గలిలయలో ప్రారంభించి ఇక్కడిదాకా వచ్చాడు
అని మళ్లీ మళ్లీ అన్నారు. ఇది విని పిలాతు వాళ్లను,
అతడు గలిలయ దేశస్థుడా
అని అడిగాడు. యేసు హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకున్న వెంటనే పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరికి పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు. హేరోదుకు చాలా కాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహత్యం చేస్తాడేమోనని ఆశించాడు. అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజదుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటి వరకు వాళ్లు శత్రువులుగా ఉన్నారు. పిలాతు ప్రధాన యాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని సమావేశపరిచాడు. వాళ్లతో,
తిరుగుబాటు చేయడానికి ప్రజల్ని పురుగొల్పుతున్నాడని అతన్ని మీరిక్కడికి పిలుచుకువచ్చారు. మీ సమక్షంలోనే అతన్ని విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనబడడం లేదు. హేరోదుకు కూడా ఏ తప్పు కనిపించలేదు. కనుకనే అతన్ని తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణదండన పొందవలసిన నేరం అతడు చేయలేదని మీరూ గమనించారు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను
అని అన్నాడు. వాళ్లంతా ఒకే గొంతుతో,
అతన్ని చంపండి, బరబ్బను విడుదల చేయండి
అని కేకలు వేశారు. బరబ్బా తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు. యేసును విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్లీ విజ్ఞప్తి చేశాడు. కాని వాళ్లు బిగ్గరగా,
అతన్ని సిలువకు వెయ్యండి
అని కేకలు వేశారు. మూడవసారి పిలాతు వాళ్లతో ఈ విధంగా అన్నాడు.
ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణదండన విధించడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను
అని అన్నాడు. కాని అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయడం వాళ్లు మానలేదు. చివరకు వాళ్లు గెలిచారు. పిలాతు వాళ్లడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు. తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్లడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్లకప్పగించాడు. వాళ్లు యేసును తీసుకుని వెళ్తూ గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనేవాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు. చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్లలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్లు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ యేసు వెనుక నడిచారు. యేసు వాళ్లవైపు తిరిగి,
యెరూషలేము బిడ్డలారా, నాకోసం దుఃఖించకండి, మీకోసం, మీ సంతానం కోసం దుఃఖించండి. గొడ్రాళ్లుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి అనే రోజులు వస్తాయి. అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పివేయమని అడుగుతారు. చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపోయాక ఏం చేస్తారు
అని అన్నాడు. మరణదండన విధించడానికి ఇద్దరు నేరస్తుల్ని కూడా యేసు వెంట తీసుకుని వెళ్తూ ఉన్నారు. కల్వరి అనబడే స్థలాన్ని చేరుకున్నాక ఆ నేరస్తులు ఇద్దర్నీ, ఒకణ్ణి యేసుకు కుడివైపు మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గురిని సిలువకు వేశారు. యేసు,
తండ్రి వాళ్లను క్షమించు, వాళ్లేం చేస్తున్నారో వాళ్లకే తెలియదు
అని అన్నాడు. వాళ్లు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు. ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేశారు. వాళ్ళు,
ఇతరులను రక్షించాడే, తాను దేవుడెన్నుకున్నవాడైనట్లయితే, తాను క్రీస్తైనట్లయితే తనను తాను రక్షించుకొని
అని అన్నారు. భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేశారు. వాళ్లు ఆయనకు పులిసిన ద్రాక్షారసం ఇస్తూ,
నీవు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో
అని ఎగతాళి చేశారు. ఇతడు యూదుల రాజు అని వ్రాసి సిలువకు తగిలించారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్తుడు,
నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు
అని అవమానపరిచాడు. కాని మరొక నేరస్తుడు మొదటివాణ్ణి గద్దిస్తూ,
నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, మనల్ని శిక్షించటం న్యాయమే, మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము, కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు
అని అన్నాడు. ఆ తదుపరి ఆయనతో,
యేసు, నీవు నీ రాజ్యం చేయటం మొదలుపెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో
అని అన్నాడు. యేసు,
ఇది నిజం, ఈరోజు నువ్వు నాతో సహా పరదైసులో ఉంటావు
అని సమాధానం చెప్పాడు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర 2 భాగాలుగా చినిగిపోయింది. యేసు బిగ్గరగా,
తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను
అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు. శతాధిపతి జరిగింది చూసి దేవుణ్ణి స్తుతిస్తూ,
ఈయన నిజంగా నీతిమంతుడైయున్నాడు
అని అన్నాడు. ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు. కాని ఆయనకు తెలిసిన వాళ్లు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు ఇవన్నీ చూస్తూ కొంత దూరంలో నిలుచొని ఉన్నారు. అరిమతయీయ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు, నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణశిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు. యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తీసుకెళ్లటానికి అనుమతి పొందాడు. అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్ద రాయి మలచి సిద్ధం చేయబడి ఉంది. అది విశ్రాంతి రోజు కొరకు సిద్ధమవుతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది. యేసు వెంట గలిలయ నుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూశారు. ఆ తర్వాత వాళ్లు ఇంటికి వెళ్లి అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేశారు. కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్లు మోషే శాస్త్రం ప్రకారం ఏ పని చేయలేదు.